ಜನನಾಯಕ ಉಮಾತನಯ ಭವ ಕುಮಾರಾಗ್ರಜ ನಮೋ ನಮೋ ಗಣನಾಯಕ ಸಾಮತನಯ ಸಕಲಾರ್ಥ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಸಾಂಬತನಯ ಸಕಲಾರ್ಥ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಹೇಂಬ ವಿಘ್ನನಾಶ ಶುಭಕರ ನಮೋ ನಮೋ ಗಣನಾಯಕ ವೇದ ವೇದ್ಯ ವೇದ ವೇದ್ಯ ಸಕಲಾಗಮ ಪೂಜಿತ ವೇದ ವೇದ್ಯ ಸಕಲಾಗಮ ಪೂಜಿತ ಆದಿದೇವ ಸಕಲಾದಾರಸ್ಥಿತ ನಮೋ ನಮೋ ಗಣನಾಯಕ ಶ್ರೀ ಕುಚೇಲಪುರಿ ವಾಸಿ ರಾಮ ಕೃಷ್ಣ ಶ್ರೀ ಕುಚೇಲಪುರಿ ವಾಸಿ ರಾಮ ಕೃಷ್ಣ ವಾಂಚಿತಾರ್ಧ ಫಲದಾಯಕ ನಾಯಕ ನಮೋ ನಮೋ ಗಣನಾಯಕ ನಿತ್ಯಾನಂದಕರೀ ವರ ಅಭಯಕರೀ ಸೌಂದರ್ಯ ರತ್ನಾಕರೀ ನಿರ್ಧೂತಾಖಿಲ ಘೋರ ಪಾಪನಿಕರೀ ನಿರ್ಧೂತಾಖಿಲ ಘೋರ ಪಾಪನಕರೀ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಹೇಶ್ವರೀ ಪ್ರಾಲೇಯಾಚಲ ವಂಶ ಪಾವನಕರೀ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ನಾನಾರತ್ನ ವಿಚಿತ್ರ ಭೂಷಣಕರೀ ಹೇಮಾಂಬರಾಡಂಬರೀ ಮುಕ್ತಾರ ವಿಡಂಬಮಾನ ವಿಲಸತ್ ವಕ್ಷೋಜ ಕುಂಭಾಂತರೀ ಕಾಶ್ಮೀರಾದರು ವಾಸಿತಾಂಗ ರುಚಿರೇ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ಯೋಗಾನಂದಕರೀ ತ್ರಿಪುಕ್ಷಯಕರೀ ಧರ್ಮೈಕ ನಿಷ್ಠಾಕರೀ ಯೋಗಾನಂದಕರೀ ರಿಪುಕ್ಷಯಕರೀ ಧರ್ಮೈಕ ನಿಷ್ಠಾಕರೀ ಚಂದ್ರಾರ್ಕಾನಲಭಾಸಮಾನಲಹರೀ ತ್ರೈಲೋಕ್ಯ ರಕ್ಷಾಕರೀ ಸರ್ವೈಶ್ವರ್ಯಕರೀ ತಪಫಲಕರೀ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ಕೈಲಾಸಾಚಲ ಕಂದರಾಯಲಯಕರೀ ಗೌರೀ ಉಮಾಶಾಂಕರೀ ಕೌಮಾರೀ ನಿಗಮಾರ್ಧ ಗೋಚರಕರೀ ಓಂಕಾರ ಬೀಜಾಕ್ಷರೀ ಮೋಕ್ಷದ್ವಾರ ಕವಾದ ಪಾಟನಕರೀ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ದೃಶ್ಯ ಅದೃಶ್ಯ ವಿಭೂತಿ ಪಾವನಕರೀ ಬ್ರಹ್ಮಾಂಡ ಭಾಂಡೋದರೀ ಲೀಲಾ ನಾಟಕ ಸೂತ್ರ ಖೇಲನಕರೀ ವಿಜ್ಞಾನ ದೀಪಾಂಕುರೀ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ ಮನ ಪ್ರಮೋದನಕರೀ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ಆದಿಕ್ಷಾಂತ ಸಮಸ್ತ ವನ್ನಕರೀ ಶಂಭು ಪ್ರಿಯೇ ಶಾಂಕರೀ ಕಾಶ್ಮೀರ ತ್ರಿಪುರೇಶ್ವರೀ ತ್ರಿನಯನಿ ವಿಶ್ವೇಶ್ವರೀ ಶ್ರೀಧರೀ ಸ್ವರ್ಗದ್ವಾರ ಕವಾಟ ಪಾಟನಕರೀ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರೀ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರೀ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರೀ ಉರ್ವೀ ಸರ್ವ ಜಯೇಶ್ವರೀ ಜಯಕರೀ ಮಾತಾ ಕೃಪಾ ಸಾಗರೀ ನಾರಿ ನೀಲ ಸಮಾನ ಕುಂತಲಧರಿ ನಿತ್ಯಾನ್ನದಾತೇಶ್ವರೀ साक्षात् मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी माता अन्नपूर्णेश्वरी। सर्वी सर्व विचित्र रत्न खचिता दक्षायनी सुंदरी वामां स्वादुपयोधर प्रियकरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी वरा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी माता अन्नपूर्णेश्वरी। चंद्रार्कानल कोटि कोटि सदृशा चंद्रांशु बिंबाधरी चंद्रार्कानल समान कुंतलधरी चंद्रार्कवर्णीश्वरी माला पुस्तक पाशमंकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी। क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम् भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् जगन्माता अन्नपूर्णेश्वरी नमो नमः। प्रिया शिवानंद स्वरूपులారా శ్రోతలారా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ శ్రీరామనవమి తదనంతర శుభాకాంక్షలు తెలియజేస్తూ వశిష్ఠ మహర్షి చెప్తూ వస్తున్నారు ఉత్పత్తి ప్రకరణంలో ఆకాశజ ఒక ఆఖ్యానం, ఆకాశజ ఉపాఖ్యానం చిన్న కథ. ఆ తరువాత ఆకాశజుడు, మృత్యుదేవత, యమధర్మరాజు ఈ ముగ్గురికి సంబంధించి యమధర్మరాజు మృత్యుదేవత మధ్యలో జరిగిన సంభాషణ. ఆ సంభాషణ అనంతరం విషయ వివరణ, ప్రతి కథ, కథ ముందు కొంత చర్చ, ఆ తర్వాత కథలోని విశేషాలు చర్చ, కొన్ని కొన్ని సందర్భాల్లో కథ మధ్యగా చర్చ, ఆత్మజ్ఞానం ప్రవచించబడుతూ ఉంటుంది. దిస్ ఇస్ ది టెక్నిక్ దే హావ్ యూస్డ్. ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పుకొస్తున్నారు, నాయన నీరు ద్రవంలా ఉంటుంది, నీరు లిక్విడిటీ రెండు కలిసే ఉంటాయి కదా, లిక్విడ్ నీరు, ద్రవత్వం నీరు ఒకే కలిసే ఉంటాయి కదా. నీరు ఉన్న చోట ద్రవత్వం కూడా ఉంటుంది, వాయువు ఉన్న చోట స్పందత్వం ఉంటుంది, ప్రకాశం ఉన్న చోట ఆ కాంతి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ బ్రహ్మం ఉంటే అక్కడ జగదాకారం కూడా ఏర్పడియే ఉంటుందయ్యా, జగత్తు కూడా ఏర్పడియే ఉంటుంది, అది చమత్కారం. అంతేకాదు యథా పురమివాస్తే అంతర్విదేవ స్వప్న సంవిధ తథా జగదివాభాతి స్వాత్మ ఇవ పరమాత్మని. ఒక ఆయన కలగంటున్నాడండి, ఆ కళ ఎవరు కల్పించారు, అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పదార్థంతో తయారైంది అని గనక విచారణ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే, ఆ స్వప్న ద్రష్ట యొక్క చిత్ చైతన్యమే అంతరంలో నగరము, మనుషులు ఇత్యాది స్వల్పాంతర్గత విశేషాలని ఆ విధంగా రూపం తీసుకుని స్వప్న ద్రష్ట చేత అనుభవించబడుతోంది. అంటే స్వప్న ద్రష్ట యొక్క చైతన్యమే స్వప్నంలోని విశేషాలుగా కనపడుతోంది, దృశ్యంగా కనిపిస్తోంది. లేక స్వీయ ఆత్మయే, స్వీయ ఆత్మయే పరబ్రహ్మం కనుక, పరబ్రహ్మమే లేక స్వకీయమైన ఆత్మయే జగదాకారంగా భాషిస్తోంది, అనగా చూచే ఆయన యొక్క స్వస్వరూపమే చూడబడే జగత్తుగా భాషిస్తోందయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఇక రామచంద్రమూర్తి ఓ ప్రశ్న వేస్తున్నారు, ప్రజ్ఞ ఏవం చేత్ కథం బ్రహ్మం తఘన ప్రత్యయం వదా ఇదం దృశ్యం ఇదం దృశ్యం విషమివ జాత జాతమ సత్వ స్వప్నానుభూతివత్ అత్యంత విషంతో సమానంగా మమ్మల్ని అనేక బంధములు యాతనలు ప్రసాదిస్తున్నటువంటి ఈ దృశ్య జగత్తు స్వప్నంలో స్వప్నదృష్ట యొక్క స్వప్న అనుభూతి వలె స్వప్న దృశ్యం ఉండగా మీ చేయ అంటారా స్వామి, మీరు అత్యంత చమత్కారమైన విషయం ప్రతిపాదిస్తున్నారు. ఈ కనపడే జాగ్రత్త స్వప్నము వంటిదేనంటారా? చాలా చమత్కారంగా ఉన్నది. ఒకవేళ ఇది స్వప్నంతో సమానమే అయి ఉంటే మరి జీవునికి అనాది కాలం నుండి దృశ్యం విషయంలో ఒకనక విశ్వాసం ఏర్పడి ఉన్నది కదా, అది ఎట్లా ఏర్పడుతోంది స్వామి? అంతేకాదు ఇంకొక విషయం కూడా మీరు ముందుకు ప్రతిపాదిస్తున్నాను మహర్షి. సతి దృశ్యే కిల ద్రష్ట సతి ద్రష్ట దృశ్యత. దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు, ద్రష్ట ఉన్నంత వరకు దృశ్యం ఉంటుంది కదా స్వామి. అంటే ఈ రెండిటికి ఒకనక విడదీయరాని సంబంధం ఏర్పడుతోంది. ద్రష్ట ఎక్కడుంటే దృశ్యం ఉంటుంది, దృశ్యం ఎక్కడ ఉంటే ద్రష్ట అక్కడ ఉంటాడు. ఒకవేళ ద్రష్ట లేడు అనుకోండి, దృశ్యం కూడా లేదు. దృశ్యమే లేదు అనుకోండి, అప్పుడు ద్రష్టత్వం కూడా లేదు. అనగా ఈ దృశ్యము ద్రష్ట అనేటువంటి ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండవ దానికి ముక్తి కలుగుతోంది కదా. ఇక నేను అనుకోవడం ఏమిటంటే స్వామి, దృశ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ దృశ్య బుద్ధి ఉంది చూచారు, అది ఉన్నంత వరకు ఒక దృశ్యం కాబట్టి ఇంకో దృశ్యం ఈ బుద్ధి అనుభవిస్తూనే ఉంటుంది. దృశ్య బుద్ధి సంపూర్ణంగా నశించినంత వరకు ఈ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది కదా స్వామి, నాకు అనిపిస్తుంది అలా అని. అనగా ఈ దృశ్యం మా దృష్టిలో ఉన్నంత వరకు మాకు జ్ఞానం లభించినట్లే అని కదా. ఒకవేళ మొట్టమొదటగా ఈ దృశ్యం ఉంది, మధ్యలో ఈ దృశ్యం నశించింది అనుకున్నాం, అప్పుడు కూడా మరల మరొక దృశ్యం ఉత్పన్నమై సంసారం కొనసాగుతూనే ఉంటుందని నాకు అనిపిస్తుంది స్వామి. అలాగే ఈ సంసార రూపం ఇలా ఒకవేళ ఒకప్పుడు చోట నశించినా మరలా ఉద్భవిస్తూనే ఉంటుంది అని నాకు అని నేను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి మనకు ఎదురుగా ఉన్న ఈ దృశ్యం ఇక్కడి నుంచి తొలగించినంత మాత్రం చేత కూడా దృశ్య బుద్ధి ఉన్నంత వరకు దృశ్యం మరల ఏర్పడగలదు. కాబట్టి దృశ్యంతో అనర్థమైనటువంటి బంధం తొలగదని నాకు అనిపిస్తోంది. అంటే దృశ్యం తొలగించినంత మాత్రాన దృశ్య బుద్ధి నిర్మలం కాదు, కాబట్టి మళ్ళా మరొక దృశ్యం నిర్మించబడుతూ ఇదంతా కొనసాగుతూనే ఉంటుందని, ఈ విధంగా బంధం దృశ్యంతో బంధం తొలగదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఒకడు గాఢ నిద్రపోయాడండి, ఆ సమయంలో దృశ్యం ఉండదు, కాబట్టి ఆ జీవుడు దృశ్య రహితుడు అయినట్లేనా? దృశ్యుడు దృశ్యరహితుడు అయ్యాడు కాని దృశ్య బుద్ధి పోలా, కాబట్టి నిధులు లేవగానే మరల దృశ్యభావం వచ్చిపడుతుంది కదా స్వామి. కనుక ఈ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి దృశ్యములోని వస్తుజాలం నశించడం చేత గాని వీటిని వదిలి మనం ఎక్కడికో వెళ్ళటం చేత గాని ఈ దృశ్య బుద్ధి ఉన్నంత వరకు దృశ్యము అనేటువంటి వ్యవహారంతో బంధం తొలగదు. ఈ దృశ్యాన్ని ఇక్కడి నుంచి తీసివేయటం లేపేయటం అనేది మన సమస్యకు సమాధానం కాదు అని నా అభిప్రాయం. హే మహర్షి, ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మీకు మనవి చేస్తున్నా. ఒక అద్దం, ఏ మిర్రర్, మనం ఎక్కడ పెడితే అది ప్రతిబింబాన్ని గ్రహించి తన ఎందు ప్రతిబింబ చేస్తూనే ఉంటుంది కదా. అట్లాగే ఈ చిద్ వస్తువు అనేటువంటి అర్థం ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అక్కడ దీనికి జ్ఞాపకము లేక స్మృతి నుంచి జనించేటువంటి సంస్కారం, సంసార సంస్కారం ప్రతిబింబితం అవుతూనే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా నేను నాకు అనిపిస్తూ ఉండగా మరొక విషయం కూడా ముందు మనవి చేసుకుంటున్నాను. మహర్షి, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే అసలు ఈ దృశ్యము ఉత్పన్నమే అయి ఉండలేదు, ఇదంతా వాస్తవానికి లేదు అని మీరు ఒక వాక్యం, ఒక మాత్రమైన వాక్యం పలికారు. అటువంటి వాక్యము పశ్చాత్మ శాస్త్రంలో వింటూనే ఉంటాం, అసలు ఈ దృశ్యమే ఉత్పన్నం అయి ఉండలేదయ్యా, ఇదంతా వాస్తవానికి లేదు అని చెప్తూనే ఉంటుంది శాస్త్రం. మీరు కూడా అది ప్రవచనం చేశారు. అయితే మీరు చెప్పినట్లు ఈ దృశ్యం ఉత్పన్నం అయి ఉండకపోవచ్చు లేక అయి ఉండవచ్చు, ఏదైనా మాకు దృశ్య దృష్టి తొలగటం లేదు. దృశ్య బుద్ధి ఉండటం చేత దృశ్య దృష్టి కూడా కొనసాగుతుంది. అంచేత ఒకవేళ ఈ జగత్తు లేదు అసత్యమే అని మీరు చెప్పినా, మేము అది నమ్మటానికి కించిత్ ప్రయత్నించినా, మా వద్ద దృశ్య బుద్ధి ఉండనే ఉంది కాబట్టి దృశ్య దృష్టి కూడా మళ్ళా వచ్చిపడుతూనే ఉంది. స్వామి, ఇట్లా చూసుకుంటే హే వశిష్ఠ స్వామి, దృశ్య రాహిత్యం అనేటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్థితి ప్రాప్తించనంత వరకు ముక్తి అసంభవం. అనుకో ఓ మహర్షి, ఓ ఆత్మ విద్వరా, మా ముక్తికి ఏదైతే అడ్డుగా ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అటువంటి దృశ్య భావం లేక దృశ్య బుద్ధి అది మరలంట్లా ఎలా తొలగుతోందో తొలగగలదు, ఈ విషయం మాకు చెప్పండి. అటువంటి యుక్తులు మాకు, ఉపాయాలు మాకు ఉపదేశించమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అని రామచంద్రమూర్తి ఎవ్రీ లాంగ్ క్వశ్చన్ ప్రతిపాదించారు వశిష్ఠ మహర్షి ముందర. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి దాని సమాధానం చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఈ జగత్తు అసత్యమే అయినప్పటికీ సత్యము వలె ఎందుకు ప్రతిభాషిస్తోంది? ఈ విషయం నేను అనేక కథల ద్వారా ఇప్పుడు ఈ ప్రకరణంలో మనం నీ ముందు చెప్పబోతున్నానయ్యా. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ సో మెనీ స్టోరీస్. ఈ విధంగా అసత్యం అయినటువంటి ఈ దృశ్యము లేక జగత్తు సత్యం వల్లే ఎందుకు అనిపిస్తోంది? అసదేవ సదా భాతి, అసదేవ, ఇది అసతే అయితేప్పటికీ సత్ ఏవ భాతి, సత్ నిజంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది వాస్తవంగా లేకపోయినప్పటికీ. జగత్ సర్వాత్మకం, సర్వాత్మకమైనటువంటి ఈ జగత్తు వాస్తవానికి లేకపోయినట్లేనప్పటికీ ఉన్నట్లే భాషిస్తోంది అని నిరూపిస్తూ కొన్ని కథలు నీకు ముందు చెప్పబోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అటువంటి కథలు, అటువంటి సమాచారం నీకు చెప్పకపోతే దృశ్య బుద్ధి నీ నుండి తొలగదయ్యా. వర్షం పడినప్పుడు ఇక ధూళి లేవదు కదా గాల్లో. అలాగే నేను చెప్పబోయే కొన్ని కథల సమూహాలు ద్వారా ప్రతిపాదించబోయేటువంటి ఈ జగత్ వాస్తవము కాదు, అలీకము, కల్పితము, మనోకల్పితము అనే బుద్ధి నేను చెప్పబోయే కథల వల్ల నీకు ఏర్పడుతుందయ్యా. ఈ దృశ్య బుద్ధి తనంతట తానే తొలగదు. నేను చెప్పబోయే సమాచారం విశేషాలని నువ్వు జాగ్రత్తగా వింటూ వస్తూ అప్పుడు నీ మానవ నగరంలో ఒక ప్రశాంతత వర్ధిల్లుతుంది. ఈ జగత్ ఏమై ఉన్నది నీకు తెలిసిపోతుంది. ఓ సభికులారా, ఓ శ్రోతలారా, మానవుడైన వాడు ఒక ముఖ్యమైన విషయం తప్పనిసరిగా గ్రహించవలసి ఉంది. అదేంటంటే ఈ జగత్స్థితి అంతా సంపూర్ణంగా కేవలం భ్రమాత్మకమే. ఇట్ ఈజ్ ఎన్ ఇల్యూజన్. అది మరి ఈ జగత్తు యొక్క ఇందులో కల్పిత తత్వం లేక భ్రమ అనేటువంటిది ఎలా సాధ్యపడుతుంది? వివేకం చేత మాత్రమే సాధ్యపడుతుంది. వివేకం ఎలా ఏర్పడుతుంది? వివేకం చేత ఈ జగత్తు భ్రమ మాత్రమే, వాస్తవం కాదు అనేది అర్థమవుతుంది. మరి వివేకం ఎలా అభివృద్ధి పొందుతుంది అనే దానికి నీవు సర్వవేళలా ఒక బ్రహ్మమును మాత్రమే విచారణ చేస్తూ చింతిస్తూ ఉంటే అప్పుడు వివేకం నీ యందు వికసిస్తుందయ్యా. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మభావమును, ఇదంతా పరబ్రహ్మము యొక్క ప్రత్యక్ష రూపమే, ఈ జగద్ రూపంగా ఎప్పుడు కూడా బ్రహ్మము అవ్వలేదు, బ్రహ్మము యథాతథము, నేను పరబ్రహ్మ స్వరూపాన్నే అనేటువంటి భావన అలవరుచుకుంటే ఇక అప్పుడు ఈ భావములు అభావములు, స్థూల సూక్ష్మకు సంబంధించిన భ్రమలు, స్థిర అస్థిర సంకల్ప వ్యవహారాలు, ఈ దృశ్యము దీంతో సంబంధాలు, ఇవన్నీ నిన్నేమి చేయలేవు. ఒక పెద్ద కొండలైన ఒక బాణలతో బాణం వెళ్ళి తగిలితే మాత్రం దాన్ని ఏం చేయగలదు. అలాగే ఎప్పుడైతే నీవు వివేకం ద్వారా పరబ్రహ్మమును అర్థం చేసుకుంటావో, ఆస్వాదిస్తావో, ధారణ చేస్తావో, అప్పుడు ఈ ప్రపంచంలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ నిన్ను స్పృశించలైనా స్పృశించను కూడా స్పృశించలేవయ్యా. ఓ రాఘవ, ఇంకొక మాట ముందుగా చెప్తున్నాను. నీకు సమాధానం చెప్పే ముందుగా ఒక ముఖ్యమైన ఐడియా, ఒక వాక్యం, మహావాక్యం చెప్తున్నాను. నేను ఆత్మ వస్తువు ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేదు. ఏకో సత్, దాని ఎందు ఎటువంటి వికల్పాలు లేవు, జగత్తులు లేవు. అటువంటి ఆత్మ వస్తువునందు ఈ జగద్ భావన, జగద్ అనుభూతి, జగద్ అనుభవం ఎలా ఉత్పన్నమైనదో గమనించావా? నీకే అంత అవగతం అవుతుంది. ఈ వర్తమానం ఉత్పత్తి ప్రకరణంలో ఈ జగద్ భావన, జగద్ అనుభూతి ఏ విధంగా ఉత్పన్నమైంది అనే విషయం మనం చక్కగా విచారించబోతున్నామయ్యా. ఓ ప్రియ తనయులారా, శ్రోతలారా, అమృత ఆనంద స్వరూపులారా, సర్వజనులారా, మరొక్కసారి మునముందుగా ఒక విషయం నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా ఈ లోకంలో ప్రకటిస్తున్నాను, వినండి. తస్మాత్ ఇమాని సకలాని విజృంభితాని సోపీదమంగ సకలా సకలం ఆత్మా రూపావలోకన మనోమనన ప్రకారాకారా స్పంద స్వయముమేతి విలీయతే చ. ఆత్మ నుండి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ దృశ్య జగత్ అంతా విజృంభిస్తోందయ్యా. ఇది బయలువెళ్ళుతున్నది ఆత్మయే. అంటే ఈ జగత్తుకు ఆధారం ఆత్మయే. ఆ ఆత్మయే కళ్ళు కళ్ళలో చూపుగాను కనబడే, ఈ ఇంద్రియములు కనబడేటువంటి దృశ్య జగత్తు గాను, అంతర ఇంద్రియగా ఉండి బుద్ధి మనస్సు రూపంగా దీన్ని గ్రహించేది గాను, బాహ్య పదార్థ రూపంగాను ఇన్నిటిగా ప్రకాశిస్తున్నది ఆత్మయేనయ్యా. దృశ్య జగత్తు వేరు, జగత్తును చూచేవాడు వేరు, అతనిలో బుద్ధి వేరు, మనస్సు వేరు, ఇవన్నీ కాదు. ఆత్మయే ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తోంది. మరల ఆత్మయే వీటినన్నింటినీ తన ఎందు విలీనం చేసుకుంటోంది. సో ప్రకాశ ప్రకటించేటప్పుడు బయలు వెడల్ తెలిసిచ్చేటప్పుడు లేక ప్రకాశించేటప్పుడు మళ్ళా విలీనమయ్యేటప్పుడు ఉభయ సమయాల్లో ఎల్లప్పుడూ సత్యం ఆత్మయే ఆత్మయే ఉన్నది. దానికి ఒక వ్యక్తి ఒక స్వప్నము తీసుకున్నాం అనుకోండి, అతని స్వప్నము, ఆ స్వప్నంలో అనేక వస్తువులు కనిపించవచ్చు కాక స్వప్నంలో ఏమీ లేదు, స్వప్న ద్రష్ట మాత్రం ఉన్నాడు. ఆయన కల్పనే స్వప్న రూపంగా అనుభవం అవుతుంది. అలాగే ఈ జగత్తు కూడా ఇదంతా దర్శించేటువంటి ద్రష్ట స్వరూపుడైనటువంటి ద్రష్ట ప్రసాదితుడైనటువంటి పరమాత్మయే సత్యం. ఇది మొట్టమొదటగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రియ సభికులారా, ఆత్మ పరమ పవిత్రము పరమ శాంతము అని నేను చెప్తూ వస్తున్నాను కదా, అటువంటి స్వస్వరూప ఆత్మ లేక బ్రహ్మం నుండి ఈ జగత్తు ఎలా ఉత్పన్నమవుతుంది అనే విషయం ఇప్పుడు నీకు చెప్తాను. రామచంద్ర శ్రద్ధగా విన్న నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. అసలు ఈ దృశ్యం ఈ జగత్తు ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి వచ్చిన దృష్టాంతం చెప్తాను చూడు. ఎవడైనా నిద్రపోతే కదా కల వచ్చేది. అదేవిధంగా ఎవడైతే నా స్వస్వరూపం ఇది కదా బ్రహ్మమే కదా అన్నది ఏమర్చినప్పుడు బ్రహ్మమే సృష్టి రూపంగా ప్రతిభాషిస్తోందయ్యా. ఈ విశ్వం ఏదై ఉన్నది అనే ప్రశ్నకి, ఈ విషయం యొక్క అసలు వాస్తవ రూపం ఏంటి అనే ప్రశ్నకి వచ్చిన విశేషం చెప్తాను. విశ్వానికి నిర్వచనం చెప్తాను. తస్యానంత ప్రకాశాత్మా రూపస్యానంత చిన్మణి సత్తామాత్రాత్మకం విశ్వ యదజస్రం స్వభావత తదాత్మని స్వయం కించిత్ ఏచ్యతామివ గచ్చతి అగృహీతాత్మకం సంవిత్ అహం మర్శన పూర్వకం. ఈ కనపడే విశ్వం ఏమై ఉన్నదో మరొకసారి చెప్తున్నాను విను. ఈ జగత్తు లేక ఈ విశ్వం ఏమై ఉందంటే పరమాత్మ అనంత ప్రకాశ స్వరూపం, అనంత చిన్మయ స్వరూపం. అంటే అనంత ప్రకాశం అంటే ఈ అన్నిటినీ ప్రకాశింపజేసేది, అన్నిటినీ తెలుసుకునేది చిన్మయ రూపం. అటువంటి పరమాత్మ యొక్క స్వభావ సత్తయే ఈ జగత్తు. అనగా ద్రవం జలానికి ద్రవత్వం ఉన్నట్టు, వాయువుకి సంచలనత్వం ఉన్నట్టు, ఒక వస్తువుకు ఆకారం ఉన్నట్టు ఆత్మ పట్ల జగత్తు ఉంటుంది. కాబట్టి ఈ విశ్వము అనగా పరమాత్మ యొక్క స్వాభావిక సత్తా, ఇట్స్ ఏ న్యాచురల్ ప్రెజెన్స్. సత్ అనేది పరమాత్మకు స్వాభావికము. ఒక వస్తువుకు ఆకారం ఉన్నట్టు ఆత్మకు జగత్ అనేది స్వాభావికమైన స్వభావరీత్యా ఉంటుంది. అగ్నికి వేడి ఉంటుంది, అగ్ని ఒక చోట వేడి ఒక చోట ఉండదు కదా. అగ్ని వేడి అనేది అగ్ని యొక్క స్వభావం అయినట్టు ఆత్మకు జగత్ లేక దృశ్యము కలిగి ఉండటం అనేది ఆ విధంగా ఒకనొక స్వభావం మాత్రమే. కాబట్టి ఆత్మ యొక్క స్వాభావిక సత్తయే మనకు విశ్వంగా కనిపిస్తుంది. ఇప్పుడు సర్వప్రాణుల స్వస్వరూపమే ఆ పరమాత్మ. అది ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మం, అత్యంత నిర్మలం. అటువంటి పరమాత్మ యందు అహం నేను అని తెలుసుకునే తత్వం, దృశ్యాన్ని తెలుసుకునే ఒకనొక తత్వం లేక జ్ఞానం పుట్టుకొచ్చింది. ఉపస్థావినామార్ఘకలనై కించిత్ దుహిత రూపకం ఆకాశాత్ అనుశుద్ధం చ సర్వస్మిన్ భాతి బోధనం. ఆత్మయందు మొట్టమొదట అహం అనేటువంటి ఒక జ్ఞానానికి కూడుకున్న జ్ఞానంతో కూడుకున్న ఒక చమత్కారం బయలుదేరుతోంది. నీటిలో ఒక తరంగం, పెద్ద తరంగం బయలుదేరినట్టుగా అటువంటి అహం నేను అనే చమత్కారం నుంచి, అహం నుంచి ఇక మిగతా జ్ఞాన సంస్కారాలన్నీ బయలువెడుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మ నుంచి అహం బయలుదేరింది కాదు, పరమాత్మ కన్నా అహం అనేది వేరు కాదు. అంటే అహం అనున్నది లేక నేను అనున్నది పరమాత్మ యొక్క ఒకనక ప్రత్యక్ష రూపం, చమత్కార రూపం. అటువంటి అహం నుంచి జ్ఞాన సంస్కారాలు మిగతా తెలియబడేదంతా బయలుదేరుతుంది. ఆ జ్ఞాన సంస్కారములు సంస్కారములు ఉద్బోధించబడినప్పుడు వెన్ దే ఆర్ మేనిఫెస్టెడ్ అవుట్వర్డ్లీ అది చిత్తం అవుతుంది. అనగా చిత్ ఈజ్ ఈక్వల్ టు చిత్తవృత్తులతో కూడుకుని ఉన్నటువంటి బ్రహ్మసత్తయే. చిత్తవృత్తులతో కూడుకుని ఉంటే పరబ్రహ్మము, అప్పుడు దాన్ని టెక్నికల్ గా మనం చిత్ అంటున్నాం. ఆ పరమ వస్తువు క్షణ సంవేదం, అంటే ఇన్ అవేర్నెస్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ సెకండ్, క్షణంలో ఒకనక ఎరుక తెలుసుకోవటం అనేటువంటి ఒక చమత్కారం బయలుదేరుతుంది. ఐఆమ్ నోయింగ్ అనేటువంటి ఒక దృశ్య జ్ఞానం బయలువెడుతుంది. సో సెల్ఫ్ లోంచి పెర్సీవర్ అనేటువంటి ఒక అనక చమత్కారం ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్ బయలువెడుతుంది అన్నమాట. అటువంటి తెలుసుకోవటం, తెలుసుకునేవాడు నేను అన్న రూపంలో తెలుసుకునేవాడు అనేది ఎప్పుడైతే బయలుదేరిందో అది తెలియబడున్నది అనే దృశ్యాన్ని రచించుకుని అందులో సంచరిస్తూ ఆసక్తిపరమై ఉంటుంది. అనగా ఈ జీవుడు ఆత్మస్వరూపుడై ఉండి కూడా పెర్సీవర్ ద్రష్ట రూపమును, ద్రష్టత్వమును, దృశ్యమును ఒకే ఒక క్షణంలో పొందుతున్నాడు. అటువంటి అంటే ఆత్మ కంటే ద్రష్ట వేరు కాదు, ద్రష్టత్వం వేరు కాదు, ద్రష్టత్వం నుంచి ద్రష్ట వేరు కాదు, ద్రష్ట నుంచి దృశ్యము వేరు కాదు. కాబట్టి దృశ్యంగా కనిపించేది ఆత్మయే. ఆ విధంగా దృశ్యంలో సంచరిస్తూ తన యొక్క ఇన్క్విజిటివ్నెస్ ఒకనక ఆసక్తి చేత ఆత్మభావనను ఆయన విస్మరిస్తున్నాడు. స్వతహాగా ఆత్మస్వరూపుడి తన యొక్క దృశ్యము పట్ల ఆసక్తి చేత ఆత్మభావనను విస్మరిస్తున్నాడు. ఇట్లాంటి ఒక ఆయన కలగంటున్నాడండి. కల కనే ముందు ఈ డిడ్ నాట్ ఫిక్స్ అప్ ఏ ప్రోగ్రామ్. ఒక క్షణంలో కల స్టార్ట్ అయింది, కల దృశ్యం స్టార్ట్ అయింది. అంటే జాగ్రత్తలోంచి స్వప్నంలోకి వెళ్ళిపోయాడు. ఈ స్వప్నం స్వప్న ద్రష్టకు అనుభూతం అవుతూ వచ్చింది. స్వప్నం చూస్తూ ఉండగా నేను జాగ్రత్తలో ప్రధాన వ్యక్తిని, ప్రధాన క్వాలిఫికేషన్స్ కలవాడిని, ప్రధాన వాళ్ళతో రిలేషన్షిప్ కలవాడిని, ప్రధాన ఉద్యోగం చేస్తున్నాను, దిస్ ఇస్ మై పాపులారిటీ. ఒకవేళ ఇతని దృష్టిలో లేదు, ఇప్పుడు దృష్టి జగత్తు చూస్తున్నాడు. క్షణంలో జాగ్రత్తలోని అన్న విషయాలు త్యజించి స్వప్న దృశ్యం చూస్తున్నాడు. ఈ విధంగా క్షణంలో తన యొక్క జాగృతను మరిచి స్వప్నంలో ప్రత్యక్షమై స్వప్నాన్ని అంతా ఆస్వాదిస్తూ మళ్ళా తన జాగ్రత్త భావం ఎక్కడికి పోరా, మెడుకు రాగానే మళ్ళా నా డీటెయిల్స్ ఇవి కదా అన్నటువంటి అంతకు ముందు స్వరూపం అంతా మళ్ళీ వచ్చిపడుతుంది. అలాగే ఈ జగత్తును చూచేవాడు ఏ విధంగా స్వప్నద్రష్ట నేను బలాని పర్సనాలిటీ కదా అనేది ఏమరిచి స్వప్నంలో ఇమ్మర్స్ అయి స్వప్నం చూస్తున్నాడో ఈ జీవుడు కూడా స్వతసిద్ధంగా ఆత్మస్వరూపుడై ద్రష్టత్వాన్ని వహించి ద్రష్టని సృష్టించుకుని దృశ్యాన్ని సృష్టించుకుని నేను వీటికి అన్నిటికీ ఆవల ఉండి స్వకీయ రచన చేత ఇది అనుభవిస్తున్నాను కదా అనే విషయం ఏమరుస్తున్నాడు. నేను స్వప్న ద్రష్ట ఉండి ఈ కళ చూస్తున్నాను కదా అని ఎవడన్నా అనుకుంటున్నాడా? కళలో అది నిజం అనుకుంటున్నాడు. నేను ఈ కళకు అప్రమేయమైనటువంటి స్వప్న ద్రష్ట రూపుణ్ణి ఏమరుస్తున్నాడు కదా. అలాగే ఈ జగత్ అనే స్వప్నం పొందుతున్నప్పుడు జీవుడు కూడా నేను ఆత్మస్వరూపుడను అని అదే ఎనాలజీలో ఏమరుస్తున్నాడు. అనగా కొంచెం టెక్నికల్ గా మాట్లాడాలి అంటే, ఇప్పుడు జార్గానిక్ గా మాట్లాడాలంటే, ఒకనక అప్రమేయ స్వరూపం అనే పరమ పదమును కించిత్ త్యజించి ఆరు ఏమరచి సంసార ఉపాధితో కూడినటువంటి జీవ నేను ఒక జీవును అన్నటువంటి ఒకనక జగత్తులో జీవుడిగా ఉన్నాను అనేటువంటి భావనలోకి వస్తున్నాడు. భావనను దృఢంగా పొందుతున్నాడు. క్రమంగా నేను జీవుడను, నేను కంద్రుడను, నేను శరీరమాత్రుడను ఇటువంటి భావాలు పొందుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఏంటంటే, అతను బ్రాహ్మీ స్థితి బ్రాహ్మీ భావాన్ని పోగొట్టుకుని జగద్భావంలోకి వచ్చాడా? కాదండి. ఏ విధంగా స్వప్నద్రష్ట తన యొక్క జాగ్రత్త అంతా పోగొట్టుకుని స్వప్నలో ప్రవేశించలా జాగ్రత్తగానే జాగ్రత్తకు సంబంధించిన అనుభూతులు, జ్ఞాపకాలు, అనుభవాలు ఇవన్నీ యథాతథంగా ఉంటూనే స్వప్నంలో ప్రవేశించి వీటి రిఫరెన్స్ లేకుండా స్వప్న దృశ్యంలో ఇమర్స్ అవుతాడు. అలాగే జీవుడు కూడా తాను ఆత్మను అని ఎరుక కలిగి ఉండి తన యొక్క ఎరుకతో ద్రష్టను సృష్టించుకుని ఆ ద్రష్ట చూసే దృశ్యంతో నేను పరిమితుణ్ణి అని స్వప్నంలో ఉన్నవాడు నేను స్వప్నం కంటున్నాననే మాట మర్చిపోయినట్టుగా ఇదంతా ఈ జాగృతి అంతా మయాకల్పితం నా చేతే కల్పించబడి నా చేత అనుభవించబడుతున్నారు కదా అనేటువంటి జ్ఞాపకం ఉండట్లా ఆ సమయంలో తన యొక్క బ్రాహ్మీ స్థితిని ఏమరుస్తున్నాడు. వాస్తవానికి బ్రాహ్మీ స్థితి తొలగటం లేదు, అయితే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. ఏ ఒక్క జీవుడి యొక్క బ్రాహ్మీ స్థితి తాను బ్రహ్మమే అయి ఉన్నాడు అన్నటువంటి ఒక పరమ ఆనంద స్థితి, వాస్తవం, ఒక పరమ సత్యము. అతను మర్చిపోలా లేక పోగొట్టుకోలా, కించిత్ ఏమరిచాడంతే. ఏమరిచి నీ జగత్తులో ఒక రూపాన్ని అనుకోవడం ప్రారంభించాడు. ఈ దేహాన్ని, దేహ సంబంధీకుణ్ణి, దేహ సంబంధాలతో దేహంతో ఏర్పడినటువంటి బాంధవ్యాలు, ఆయా వస్తువు ఆయా సందర్భాలను అనుసరించి నిజమే నేను బద్ధుణ్ణి ఈ విధమైనటువంటి భావన కురుతున్నాడు. బ్రాహ్మీ స్థితి నుంచి జీవభావాన్ని ఆశ్రయిస్తున్నాడు అన్నమాట. బ్రాహ్మీ స్థితిని పోగొట్టుకోకుండానే అది యథాతథంగా ఉండగానే జీవభావాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఏ విధంగా నాటకం వేసేటప్పుడు నాటకంలో వేసే పాత్ర నన్ను నేను పోగొట్టుకుని పాత్రగా వేయను కదా, కానీ ప్రేక్షకులకు పాత్ర కనిపిస్తుందా నేను కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి జీవుడు కూడా తన యొక్క చిత్త చైతన్య స్థితి లేక బ్రాహ్మీ స్థితి అనేది పోగొట్టుకోకుండానే నేను ద్రష్టను అనేటువంటి ఒక భావాన్ని ఆశ్రయించి తద్వారా దృశ్యమును పొందుతూ దృశ్యబద్ధుడవుతున్నాడు. క్రమంగా ఈ విధంగా పరబ్రహ్మము నిర్విషయ తత్వము కేవలీ తత్వము, ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అండి. ది అబ్సల్యూట్ ఐ మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫర్ అవర్ అండర్స్టాండింగ్ కోసం. అటువంటి బ్రహ్మతత్వం జీవసత్తగా జీవుడుగా ప్రకాశిస్తుంది. అంటే జీవుడు అంటే పెర్సీవర్, నేను చూసువాడను అనుభవించువాడను అన్నటువంటి నేను నా అనుభవం అనేటువంటి రూపంగా ఈ జీవాత్మ సత్తను జీవసత్తను అంటే ఇవన్నీ అనుభవించువాడు అన్న రూపంగాను, తర్వాత జగత్ సత్తగాను ఆత్మయే తనను తాను ప్రదర్శించుకుంటుంది. ఈ విధంగా బ్రహ్మమునందే జీవసత్తా ప్రకాశించి ఆ తర్వాత క్రమంగా ఒక లివింగ్ ఫ్యాక్టర్ గా ప్రకాశిస్తూ అంటే ఒక ఎక్స్పీరియన్సర్ ఫ్యాక్టర్. ఇప్పుడు జీవసత్తా పరబ్రహ్మ నుంచి బయలుదేరింది అంటే ఫ్రమ్ ది అబ్సల్యూట్ సెల్ఫ్ ఎ థింగ్ కాల్డ్ ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఎమినేటింగ్. క్రమంగా ఆ జీవసత్వ యొక్క అనుభూతి రూపంగా స్పేస్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆకాశ సత్తా బయలుదేరుతుంది. అటువంటి ఆకాశ స్వరూప ఆకాశ సత్తా నుంచి ఒకనక ఒక ప్రత్యేకమైన గుణం శబ్ద గుణం అన్నది బయలువెడలి ఈ భవిష్యత్ వ్యవహారములకు జన్మలకు దృశ్యానుభూతులకు ఈజ్ పేవింగ్ ది వే. సో చిత్ చైతన్యం ది అబ్సల్యూట్ సెల్ఫ్ దట్ విచ్ ఈజ్ ప్రొసెసింగ్ ది కాన్సెప్ట్ కాల్డ్ సెల్ఫ్ దాన్ని చిత్ చైతన్యం ఆది నారాయణుడు అంటారు పౌరాణికంగా. దట్ కేవల చిత్ అంటారు అటువంటి చిత్తులోంచి జీవసత్తా లైక్ ఎక్స్పీరియన్సర్ అంటే మైక్రో ఎక్స్పీరియన్సర్ అనేది ఏర్పడుతుంది. ఆ ఎక్స్పీరియన్సర్ సత్త నుంచి ఆకాశ సత్త కాల సత్త అహంకార అభిమానము జగత్ సృష్టి ఇవన్నీ క్షణంలో ఏర్పడుతున్నాయి. ఏ విధంగా స్వప్నంలో క్షణంలో స్వప్నంలో ప్రవేశించే అనేక విషయాలను అనుభవిస్తాడో ఈ ఆత్మసత్తా నుంచి జీవసత్త దాని నుంచి ఈ శబ్దగుణంతో కూడినటువంటి ఆకాశము అహంకారంతో కూడినటువంటి అభిమాని ఉద్భవిస్తున్నారు. చిత్చైతన్యము దాని నుంచి ఎక్స్పీరియన్సరు ఆ తర్వాత ఆకాశ సత్తా శబ్దగుణము దాని నుంచి కాలసత్తా అహంకార అభిమానము ఆ అభిమానం యొక్క ప్రదర్శనం దృశ్య జగ సృష్టి. ఈ విధంగా ఆత్మ నుంచి సృష్టి ఏర్పడుతుంది. పరమాత్మ నుంచి ఎక్స్పీరియన్సర్ అనబడే జీవాత్మ, ఆ జీవాత్మ నుంచి ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తు దృశ్యమానమవుతోంది. అయితే ఆత్మ ఏ విధంగా స్వప్నద్రష్టగానే ఉన్నాడు, స్వప్నంలో ఇంకోటి అయ్యాడు. అదేవిధంగా జాగ్రత్త ద్రష్టని మన జీవుడు అన్నాం. ఆ ద్రష్ట ఎవరి నుంచి బయలుదేరిందో దాన్ని పరబ్రహ్మం అన్నాం. పరమ ఆవలుంది, ఆ పరబ్రహ్మం నుంచి బయలువెళ్ళింది కాబట్టి ఈ జీవసత్త కూడా పరబ్రహ్మం యొక్క చమత్కారమే. ఆ జీవసత్త నుంచి ఏర్పడేటువంటి పాంచభౌతిక సృష్టి కూడా అది జీవసత్త నుంచి బయలుదేరుతుంది కాబట్టి అది కూడా పరబ్రహ్మం. దాని యొక్క ఆరిజిన్ పరబ్రహ్మమే కాబట్టి పరబ్రహ్మమే ఈ జగత్ యొక్క రూపంగా ఉన్నది అని వేదాంత శాస్త్రం నిర్వచనం చేస్తుందయ్యా. ఆకాశము అహంకారము కాలము ఈ ఇటువంటి పదార్థాలతో ఈ సృష్టి సంకల్పం అంతా ఉదయిస్తుంది. ఈ ఏ విధంగా ఇవన్నీ ఒక క్షణంలో ఉద్భవించబడుతున్నాయి. స్వప్నానికి సంబంధించిన స్వప్నంలో ప్రవేశించిన మరుక్షణం స్వప్న దృశ్యము స్వప్నం చూచేవాడు అతని యొక్క గుణములు తదితర ఆ స్వప్నంలో కనిపించిన వేరువేరు జీవుల యొక్క వేరువేరు గుణాలు ఈ క్షణంలో కనిపిస్తున్నాయి కదా. అలాగే ఆకాశము ప్లేస్మెంట్ అహంకారము సెన్స్ ఆఫ్ ఐ కాల రూపము కాలము టైం ఫ్యాక్టర్ మ్యాటర్ ఫ్యాక్టర్ ఫీలర్ ఫ్యాక్టర్ ఈ మూడు కూడా ఒకనక సృష్టించబడుతున్నాయి. అటువంటి సృష్టించబడేటువంటి తత్వమే హిరణ్య గర్భుడు లేక సమిష్టి జీవుడు లేక బ్రహ్మదేవుడు అంటారు. అంటే ది మ్యాక్రో క్రియేటర్, ద వన్ హూ ఎట్ ఎ మ్యాక్రో లెవెల్ ఈజ్ హ్యాస్ క్రియేటెడ్. ఎవరి సంకల్పాన్ని బట్టి ఈ సమిష్టి రూపము తానై అంటే నేనే అనుకుంటూ ఈ సమిష్టి రూపుడు ఎవరైతే ఉన్నారో అతను హిరణ్య గర్భుడు పౌరాణిక నామం అన్నమాట. అయితే పరమాత్మలో ఈ ఈ జీవాత్మ లేక హిరణ్య గర్భుడి ఈ మ్యాక్రో క్రియేటర్ సెన్స్ ఇవన్నీ ఆత్మ నిర్విషయం కదా, ఇవన్నీ ఎలా బయలుదేరుతున్నాయి అని అంటే ఇదంతా చైతన్య తత్వమైనటువంటి పరమాత్మ సత్తని ఆశ్రయించి ఉన్నాయి. పరమాత్మ సత్తకు అద్వితీయం. అయితే పరబ్రహ్మంలో ఈ సృష్టి ఎలా ఉన్నది అన్న దానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తారయ్యా. ఒక శిల్పి ఉన్నాడు, గొప్ప శిల్పం తయారు చేయాలనుకుంటున్నాడు. సరే, ఒక రాయి తీసుకున్నాడు. తాను చిత్రించబోయేటువంటి ఒక ఊహా సుందరి మొట్టమొదటగా అతని భావనలో ఉంది కదా. ఏ విధంగా ఒక ఆర్టిస్ట్ తాను చేయబోయే ఆర్ట్ యొక్క సంబంధించిన సమాచారం తన ఎందే ఉన్నదో అలాగే ఆత్మ యందు ఈ జగద్ రూపం ఉన్నది అని గమనించిన ఆయన. ఒక స్టోరీ రైటర్ ఏ విధంగా ఆ స్టోరీ సీక్వెన్సెస్ వెనకాల ఏర్పడి ఉన్నాడో పరమాత్మ ఈ జగద్ రచనకు ఆ స్టోరీ రైటర్ లాగా ఉన్నాడు. ఏ విధంగా డైరెక్టర్ మైండ్ లో ఒక సీను తాను తీయబోయేటువంటి సినిమాలో ఒక సీను ముందుగా ఊహిస్తున్నాడో పరమాత్మ ఎందు ఈ జీవ జగత్తు జీవుడు అనే ఎక్స్పీరియన్స్ అతని అనుభవం అయినటువంటి జగత్తు ఆ రూపంగా ఉందయ్యా. ఈ సమిష్టి రూప సంకల్పుడు హిరణ్య గర్భుడు అంటారు టెక్నికల్ గా. ఆ హిరణ్య గర్భుడు అంటే సృష్టికర్త ఎందు నుంచి బయలుదేరాడు, ఆత్మ నుంచి బయలుదేరాడు. సో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కేవల ఆత్మస్వరూపుడే. అతను నుంచి బయలుదేరినటువంటి ఈ జగత్తు కూడా ఆయన రూపమే కాబట్టి ఆ ఇదంతా కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయి ఉన్నది అని గమనించినాను. ఒక శిల ఒక శిల్పం ఎక్కామనుకో, ఒక శిలతో శిల యొక్క సత్తా చేతనే ఈ శిల్పం యొక్క సత్తా కూడా ఉంటుంది కదా. అలాగే ఈ జగత్ కనపడే జగత్ అంతా నిష్క్రియము అయినటువంటి చైతన్యమే అయి ఉన్నది. ఆత్మచేత ఎరుక అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎరుగబడుతున్నటువంటి అసద్రూప జగత్తు ఈ ఇల్యూజనరీ వరల్డ్ పరమాత్మ నుండియే ఉత్పన్నమై సద్రూపంగా ప్రకాశిస్తుంది. ఈ అహంకారము మొదలైన వాటితో కూడినటువంటి సంవిత్ అంటారండి జీవుని. సత్ విత్ సంవిత్. సత్ అంటే ఉనికి, నేను ఉన్నాను. విత్ అంటే తెలుసుకోవడం, నేను తెలుసుకుంటున్నాను. ఈ రెండు కలిపితే సంవిత్ అంటారు. అటువంటి అహంకారం మొదలైన వాటితో కూడినటువంటి సంవిత్తే లేక జీవుడి సంకల్పానికి కారణాంది. సంకల్పం నుంచి జగత్తు అనబడేది అనుభూతమవుతుంది. అట్టి సంవిత్తి యొక్క అంశం వల్లనే ఒకనొక అంశగా స్పంద ధర్మం అయినటువంటి వాయువు ఉత్పన్నం అవుతుంది. ఆకాశం ఉత్పన్నం అవుతుంది. అటువంటి ఆకాశ తన్మాత్ర నుంచి ఇంకా మిగతా పంచభూతాల్లోని తదితరమైన వాయువు, వాయు చలనం, జలము, భూమి, సాలిడ్, లిక్విడ్, వేపర్ ఫామ్ ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతుంది. సో ఆత్మయే వీటి అన్నిటికీ ఆది అన్నమాట. అటువంటి ఆకాశం నుంచి శబ్దతత్వం బయలుదేరుతుంది. ఆ శబ్దతత్వం యొక్క శబ్దతత్వాన్ని నుంచి పదవాక్య ప్రమాణాలతో కూడినటువంటి చతుర్వేదములు వికసిస్తుంది. వేదము అంటే తెలియబడినది, తెలియబడినది అనేది ఉత్పన్నం అవుతుంది. వేద స్వరూపమైనటువంటి తెలుసుకోవటం అర్చిత్ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం నందే ఈ జగత్ అన్నది దృష్టి కారణంగా ఉత్పన్నమవుతోంది, దృష్టి కారణంగా లయమైపోతుంది. ఓ రామచంద్ర, ఇంకా ఇది సీక్వెన్స్ కొంచెం టెక్నికల్ గా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినం. అహం నుంచి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూపరసగంధాలు భావనా రూపంగా బయలుపెడుతుంది. అహం తన్మాత్రలు ప్లస్ తన్మాత్రల నుండి ప్రియత్వము యొక్క ప్రభావం చేత ప్రాణతత్వం ఉదయిస్తుంది, ఎనర్జీ. అటువంటి ప్రాణతత్వం ఈ ఇంద్రియములచే దర్శించబడుతున్నటువంటి రూపము మొదలైన వాటికన్నిటికీ మూల కారణం, అది శక్తి కాబట్టి. ఆ ప్రాణతత్వం నుంచే ఈ 14 లోకాలు, చతుర్విధ ప్రాణులు అంటే దేహం నుంచి వచ్చే ప్రాణులు, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ ప్రాణతత్వ అభిమాని అంటాం మనం, అంటే ప్రియంలోంచి ప్రాణం వస్తుంది అన్నమాట. ఆ ప్రాణతత్వ అభిమాని యొక్క చిత్ భావన వల్ల ఈ భౌతిక దేహం ఏర్పడుతుంది. అంటే దేహంలో అనేక తత్వాలు ఉన్నాయి, ఆ తత్వాలన్నీ కూడా అన్ని కలిపి జీవతత్వం అంటాం. ఈ జీవతత్వం పరబ్రహ్మతత్వం నుంచి బయలుదేరింది అన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఆత్మ నుంచే వెలువడుతున్నాయి. ఆ ఆత్మ నుంచే ప్రకాశ స్వభావంగా తేజోతన్మాత్రం ఏర్పడుతుంది. అంటే అనుభవము, అనుభవించబడినది, అనుభవించువాడు మూడు కూడా ఆత్మ నుంచి బయలువెడలి ఆత్మకు అభిన్నమై ఉన్నాయి. నీ సూక్ష్మ బుద్ధితో గ్రహించవయ్యా రామచంద్ర. పరమవస్తువే, ఆ పరబ్రహ్మమే. కించిత్ సంకల్ప మాత్రం చేత ఈ జగత్ విషయాలన్నీ పొందుతోంది. రససన్మాత్రే ద్రవ పదార్థములన్నిటికీ కారణం. ఈ విధంగా తదితర తన్మాత్రలు కూడా ఆత్మకు అభిన్నమై ఆత్మ ఎందే వెలివిరుస్తుంది. ఆత్మయే తన కల్పనా ప్రభావం చేత దృశ్య సంస్కారాలు దృశ్య అనుభూతికి కారణమవుతుంది. ఈ భూగోళము, 14 లోకాలు, ఈ శరీరాలు, ఇవన్నీ ఆత్మ యొక్క ఆత్మ కారణంగా ఇవన్నీ ఏర్పడినవి ఉంటున్నాయి. చూచావా రామచంద్ర, చిదా విభావ్యమాని విభావ్యమానాని తన్మాత్రాని పరస్పరం స్వయం పరిణతాన్యంతరంబు నీవ నిరంతరం. నీటిలోంచి బుడగలు లేస్తున్నాయి. ఆ బుడగలు కొన్నాళ్ళు మనకు కొంత సమయం అయిపోయినది, నీళ్ళు కలిసిపోతుంది. అలాగే చిత్ శక్తి భావన అనేటువంటి చమత్కారాన్ని ప్రదర్శిస్తోంది. అటువంటి భావన యొక్క ప్రభావం చేత శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఒకదాంతో ఒకటి రకరకాల పాలలోకి అయి కలిసి క్రమంగా బ్రహ్మాండం, దృశ్య బ్రహ్మాండం రూపంలో రూపుదిద్దుకుంటుంది. జలంలో బుడగల్లాగా ఈ బ్రహ్మాండములన్నీ బ్రహ్మాకాశము, బ్రహ్మము అన్న దానిలో బుద్భుతములు వంటివి నీటిలో బుడగా లేస్తుంది, కొంతసేపు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది ఏదో చెప్పలేము, ఎంతకాలం ఉంటుంది, మళ్ళీ ఎక్కడికి పోతుంది, తన బయలుదేరినటువంటి నీటిలోనే లయమవుతుంది. అలాగే ఈ దృశ్య వ్యవహారం అంతా కొంతకాలం ఉండి మళ్ళా కాలగర్భంలో కలిసిపోతుంది. శుద్ధి కానంత వరకు ఈ విధంగా సంయోగ వియోగాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ దృశ్యము విశుద్ధ స్వస్వరూపమే లేక ఆత్మస్వరూపమే ఈ సర్వరూపములుగా ఏర్పడినది ఉన్నది, అనే విషయం జ్ఞానులకు సుస్పష్టం. అయితే అల్పబుద్ధి, మూఢబుద్ధి ఉన్న చోట ఇవన్నీ విశుద్ధ శక్తి సంపన్నులైన నేను పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అనేది అనుభవం కావటం లేదు. అల్పబుద్ధి చేత అది గ్రహించబడటం లేదు. కాబట్టి ప్రియ రాఘవ, ఒక చిన్న మర్రివెత్తు తీసుకుందాం, టేబుల్ మీద పెట్టాం. ఇప్పుడు ఈ మర్రివెత్తులో భవిష్యత్ మహావృక్షం, దాని వేలాది ఆకులు, పూలు, కొమ్మలు, విత్తులు, ఆ విత్తుల నుంచి మరల వృక్షాలు, ఇటువంటివన్నీ ఒక చిన్న విత్తనంలో ఆగి ఉన్నాయి కదా. మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కనిపించవు. అలాగే ఆత్మయందు ఈ జగత్తు, జగత్ వ్యవహారాలు, దీనికి సంబంధించిన చమత్కారాలన్నీ మర్రి విత్తులో చెట్టు యొక్క ధర్మాలన్నీ దాగి ఉన్నట్లు దాగి ఉన్నాయని ఉన్నాయి సుమా. ఆకాశం నుంచి శబ్ద స్పర్శ అత్తే తేజ రస గంధములనేటువంటి పంచతన్మాత్రలు బయలుదేరుతుంది. వీటిని పంచతన్మాత్రలు అంటారు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అయితే నువ్వు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి రామయ్య, ఇది సూక్ష్మ బుద్ధితో గమనించు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తిలో అంకురించడం, ఆ అంకురం నుండి మహావృక్షం రావడం, ఆ వేలాది కొమ్మలతో ప్రకాశించడం, ఫలములను ఇవ్వడం, ఇవన్నీ ఆ వ్యక్తిలో అడ్రస్ చేసి దాగి ఉన్నాయి కదా. అయితే వ్యక్తిని పాల్గొనక ఇవన్నీ కనిపిస్తాయా? లేదు కదా. అలాగే చిదాత్మ పరమాత్మలో ఈ విస్తారమైన చరాచర జగత్తు పరమాత్మ అణు తత్వంలో ఇవన్నీ ఇవి ఉన్నాయా? అయితే ఇదంతా చిదాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయ్యి వాస్తవానికి ఇదంతా మాయయే అని గ్రహించు. యామా స్వతహాగా లేదో అని గ్రహించు. రామచంద్రమూర్తి తప్పుడు అడుగుతున్నారు. చిదాత్మ అనేటువంటి ఒక కనుక సూక్ష్మ పరమాణువులో ఈ కనపడే విస్తార లైట్ ఇయర్స్ గా విస్తారంగా విస్తరించినటువంటి ఈ భూమి, ఆకాశం, మేఘాలు, నక్షత్ర మండలాలు వగైరా ఇవన్నీ దాగి ఉన్నాయంటారా? చిదాత్మ అనేటువంటి సూక్ష్మ పరమాణువులో ఇంత విస్తారమైనటువంటి జగత్ ఎలా ఉంటుంది? ఇదంతా ఎట్లా ఇముడుతోంది, ఎలా కొనసాగుతోంది, అది వివరించండి. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నాడు, ఒక ఆయన నిద్రపోతున్నాడయ్యా, నిద్రపోతున్నప్పుడు అతని యొక్క అతి సూక్ష్మమైన నాడుల్లో ఒక ఆయనకు అనుభూతి పొందుతున్నాడు. ఆ అనుభూతిలో ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో విశాలమైన అడవులు దొరుకుతుంది, సుదీర్ఘ ప్రదేశాలు. ఎలా ఉన్నాయి అవన్నీ అంటే ముందు అంతకు ముందు తన యొక్క తత్వంలోనే ఇవన్నీ ఉన్నాయి కదా. అదేవిధంగా స్వప్న దృష్ట యొక్క అతి సూక్ష్మమైన ఒక నాడిలో స్వప్న దృశ్యం ఏర్పడి ఆ స్వప్న దృశ్యము విశాల వస్తుజాలంతో ఇమిడి ఉన్నట్లు చిదాత్మ అనేటువంటి సూక్ష్మ పరమాణువులో ఇంతటి విస్తారమైనటువంటి జగత్తంతో ఉన్నదయ్యా. వాస్తవానికి స్వప్నం ఏ విధంగా వాస్తవం కాదో ఈ జాగృతి కూడా వాస్తవం కాదయ్యా. ఎందుకంటే ఈ స్వభావాలు, ఈ స్థూల భావాలన్నీ ఒకప్పుడు రూపం పొందుతున్నాయి, మరొకప్పుడు రూపం పోగొట్టుకుంటున్నాయి. ఓ రాఘవ, ఈ దృశ్య జగత్తుకు కారణం పంచతన్ మాత్రలేనయ్యా, అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఇటువంటి ఈ పంచతన్మాత్రలకి పరమాత్మతో నిత్య సంబంధం. ఈ పంచతన్మాత్రలకు శబ్దస్పర్శ రూపరస గంధాలకు సాక్షాత్ కారణం మాయాశక్తి. బీజం జగత్సు నను పంచకమాత్రమేవా బీజం పరా వ్యవహిత స్థితి శక్తిరాద్యా బీజం తదేవ భవతీతి సదానుభూతం చిన్మాత్రమేవ యజమాద్యమతో జగశ్రీ. ఈ దృశ్య జగత్తుకు పంచతన్మాత్రలే కారణం. అంటే దృశ్య జగత్తుగా కనిపించేది శబ్దస్పర్శ రూపరసగంధాలే. అటువంటి పంచతన్మాత్రలకు పరమాత్మకు ఒక అనక అవినాభావ సంబంధం, అనునిత్య సంబంధం ఉన్నది. అంటే పంచతన్మాత్రలకు కారణం మాయాశక్తి, పరమ కారణం పరమాత్మయే. సో స్వస్వరూప పరమాత్మయే ప్రత్యక్ష జగత్తుకు మూల కారణం, మూల ఆధారం. అంటే తెలియబడుతున్న విషయమునకు సంబంధించిన కల్పన మొట్టమొదటి ప్రారంభమై, అదే కదా వేదం అంటే తెలియబడుతున్నటువంటి విషయాలకు సంబంధించిన కల్పన. దానిలోంచి నేను శరీరమునకు సంబంధించిన వాణ్ణి, ఈ శరీరం నాకు సంబంధించినది అనేటువంటి ఒకనొక జీవత్వం, అను జీవభావన. ఆ జీవభావనలోంచి అహం జ్ఞానము, నేను నువ్వు ఇచ్చాది సర్వ నామములు ఉన్నాయి కదండి, వాటి అహం జ్ఞానము, ఇది కాక స్వభావం బుద్ధి. ఇక బయటకు వచ్చి ఆ జీవుడు అన్న ఉపాధిలోంచి బయటకు వస్తే తెలియబడిన దాని నుంచి జీవత్వం వస్తోంది, జీవత్వం నుంచి అహం జ్ఞానం వస్తోంది, అహం జ్ఞానం నుంచి నిర్ణయించే స్వభావం వస్తోంది. అంటే అహం జ్ఞానం అంటే నేను నీవు నాది నీది దీనికి సంబంధించిన జ్ఞానం, దానిలోంచి నిర్ణయించే స్వభావం వస్తుంది, అది బుద్ధి. ఆ దానిలోంచి మనన ధర్మం లేక మనస్సు వస్తోంది. ఆ మనస్సు శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి నా ఐదు రూపం లేనిటువంటి భావనలు పొందుతుంది. ఆ శబ్దస్పర్శ రూప రసగంధాల యొక్క ప్రత్యక్ష రూపమే జగత్. రామచంద్ర, ఇప్పుడు చూడు, నీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ జగత్తు లేదు అని నిరూపించబోతున్నానయ్యా అని చెప్తూ తర్వాత ముందు ముందు జగత్తు లేదు అనే విషయం, తర్వాత ఈ స్థూల దేహం ఎలా రూపం పొందుతోంది అన్నట్టుగా ఒక చమత్కార విశేషం, తర్వాత ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా, దేహ పరిమితుడా అపరిమితుడా అనేటువంటి ఒక నూతన చర్చ, అహంకారం యొక్క స్వరూపం ఇవి చెప్పిన తర్వాత ఈ మనకు ఇక్కడ విచారణ అవుతుంది. తర్వాత లీలోపాఖ్యానం అనేటువంటి ఒక ఆయనకు మాత్రమే కళా విశేషంలో ప్రవేశించబోతున్నాం. మరొక్క రోజు మనం ఈ ఫినిషింగ్ టచ్ లో ఉంటాం. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు ఇదంతా శ్రద్ధగా వింటున్నటువంటి శ్రోతలకి నా మనవి ఏంటంటే, మనం చెప్పుకున్న విషయాలు జాగ్రత్తగా విచారణ చేస్తూ ఒకసారి నేను ఇది కొంచెం టఫ్ గా అనిపిస్తే మరొక్కసారి జాగ్రత్తగా వింటుంటే, మననం చేస్తుంటే, దీని వెనక లాజిక్ వింటుంటే, చర్చించుకుంటుంటే ఈ విషయం యొక్క మాత్ర తత్వం మనకు అనుభవం అవుతుందని, ఈ పరతత్వ స్వరూపం అయిన దానిలోంచి ఈ ద్రష్ట దృశ్యము ఈ అహంకారము తెలుసుకునే ఆయన, తెలియబడుతున్న వస్తువులు జీవత్వము అహం జ్ఞానము బుద్ధి మనస్సు శబ్దరూప రసగంధ శబ్దస్పర్శ రూప సగంధాలు ఇవన్నీ బయలువెదుతున్నాయి. ఇవన్నీ ఆత్మ యొక్క ఆత్మ యథాతథంగా ఉండి ఇవన్నీ ఆస్వాదిస్తోంది, కాబట్టి ఇవన్నీ ఆత్మకు వేరు కాదు అద్వైతం అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా చక్కగా శ్రద్ధగా వింటున్న శ్రోతలందరికీ నమస్కరిస్తాను. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిన్మహీషాం ఓ బ్రాహ్మణీభ్యా సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం పరమేశ్వర పాదార విందార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, అమసో మా జ్యోతిర్గమయ, జోర్ మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం దశ బ్రహ్మార్పణమస్తు.